శేఖర కాలంలో తగినటువంటి ఫలితాలు ఇచ్చే ఉపాస్య దేవత, పనికొచ్చేటటువంటి దేవత అని మనం చెప్పుకున్నాం. అనేకానేక శక్తులు కలిగి ఉన్నవాడు కాబట్టే ఏకకాలంలో ఇటు తూర్పు కొండ మీద కాలు పెట్టి, పడమర కొండ మీద మరో కాలు పెట్టి, సూర్య భగవానుడు అంతటి వాణ్ణి మెప్పించి సకల విద్యలు అభ్యసించేటువంటిది మాటల. ప్రపంచ ప్రళయ కాలంలో జగత్తులన్నీ తనలో లీనం చేసుకునే మహా కాలుడు ఆయన. అటువంటి స్వామి ఉపాసన చేసినంత మాత్రం చేతనే, నమస్కారం చేసినంత మాత్రం చేతనే సంతుష్టుడై సకల శుభాలు ఇస్తాడు అని చెప్పారు. హనుమంతుడికి అనేకానేక విచిత్రమైన లీలలు ఉన్నాయి, అవతారాలు ఉన్నాయి, చాలా తమాషా చేష్టలు చేస్తాడు స్వామి, కొంటివాడు కూడా ఆయన. ఒకప్పుడు సీతాదేవి అంతఃపురంలో నుంచి మంచి వస్త్రాలు ధరించి నుదుట బొట్టు పెట్టుకుంది, పాపటలో కూడా గంధ సింధూరం ధరించింది. సింధూరం ధరించి రాగానే హనుమంతుడికి అనుమానం వచ్చింది. అనుమానం రావడం ఏంటి, ఆయన తమాషాకు చేయాలనుకున్నాడంతే అని. ఏమి ఎరగనట్టుగా సీతామాత దగ్గరికి వెళ్ళి, అమ్మా సీత, జగన్మాత, సాధారణంగా స్త్రీలు పసుపు పూసుకుని ముఖానికి ఆపే కుంకుమ ధరిస్తారు, నువ్వేమిటి పాపట కూడా బొట్టు పెట్టావు అని అడిగాక, వెంటనే అమ్మన్నది, ఈ సింధూరం అంటే రాముడికి చాలా ఇష్టం, రాముడి మనస్సు నిరంతరం ఆకర్షించడం కోసం నేను ఈ పాపట బొట్టు దగ్గర సింధూరం ధరిస్తూ ఉంటాను. అసలు ఏ స్త్రీ అయినా ఈ గంధ సింధూరాన్ని పాపిటిలో ధరిస్తే భర్తతో స్నేహం పెరుగుతుంది, భర్త గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు, ఏకపత్ని వ్రతుడు అవుతాడు అని చెప్పేదిక. వెంటనే ఈయన విన్నాడు, ఓహో అసలు రహస్యం ఇదనమాట, సీతాదేవి రాముడిని ఆకర్షించడానికి ఈ సింధూరం మూల కారణం అనుకున్నాడు స్వామి. వెంటనే అయోధ్యా నగరంలోకి వెళ్ళాట, కుంకాలు పసుపులు విభూతి రుద్రాక్షలు తులసీమాలలు అమ్మేటటువంటి కొట్టు ఎక్కడుంది అని వెతికాడు, ఎంక్వైరీ చేశాడు. ఈయన అసలు బదారుతో పని ఉంది, ఈయనేం బదారు మనిషి ఏంటన్నా, సింధూరం కోసమని వెతుక్కుని వెళ్ళాడు. ఓ చోట ఇదిగో ఈ సింధూరాలు అమ్మే కొట్లు కనబడ్డాయి. ఓ కొట్టు దగ్గరికి వెళ్ళాట, కాస్త సింధూరం కావాలి ఇస్తారా, డబ్బులు లేవు నా దగ్గర అన్నట్ట. స్వామివారి దగ్గర డబ్బులు లేవు, నిజమే పాప ఆయన, మనకు మళ్ళీ ప్యాంట్లు షర్ట్లు లాల్చీలు వేసుకుని లోపల 500 నోటో 1000 నోటో పట్టుకెట్టాడా, ఏ లేకుండా వెళ్ళాడు. అందుకే ఏం ఎరగనట్టుగా, దగ్గర డబ్బులు లేవు అని అందులో ఒక వర్తకుండి కొంచెం సింధూరం ఇప్పిస్తావా కుంకుమ అన్నట్టు. ఆయన పక్కపక్కన స్వామి నువ్వు అడిగితే కొంచెం సింధూరం ఏమిటి, మొత్తం నా దుకాణమే రాసిచ్చేస్తాను, పట్టుకుపో, ఏం కావాలో పట్టుకుపో అన్నట్టు. ఓ బస్తాడు కుంకుమ, స్వామివారి కొంచెం కుంకుమ అంటే ఓ బస్తా అన్నమాట, మినిమం బస్తా అయితే కానీ ఆయనకి ఆనందం, పుచ్చుకుని వెళ్ళొస్తానన్నాడు, టాటా చెప్పాడు, బయటకు వచ్చాడు. అసలు ఆ కొట్టు ఏమైందో తెలిసి ఆ క్షణమే బస్తా కుంకుమ ఏం తీసుకెళ్ళగానే ఆ లోపల ఉన్న కుంకుమ బస్తాల నిండా ఏదో శబ్దాలు అయ్యాయిట, చూస్తే అన్నిట్లో నవరత్నాలు బంగారపు కాసులే. అంచేత ఆంజనేయ స్వామి వారికి ఓ బస్తాతో కుంకుమ ఇస్తే కొన్ని వేల బస్తాల సువర్ణ రాసులు ఇచ్చేశాడు ఆయన, అది ఆయన మహిమ. వెంటనే అది గుచ్చుకొచ్చాడు. అమ్మవారు కాసేపు పొట్టు పెట్టుకున్నాక చెరిగిపోతే మళ్ళీ పెట్టుకుంటుంది, కానీ నేను అస్తమాటు కుంకుమ ఎవరి దగ్గరికి వెళ్ళి అడగగలను అని మళ్ళీ నువ్వుల దుకాణానికి వెళ్ళాడు. ఆయిల్ కొట్లు అన్నమాట, నువ్వుల నూనె, పప్పుల నూనె అమ్మే చోటుకి వెళ్ళాడు. అక్కడ ముడి నువ్వులతో ఆడి నూనె తీస్తున్నారు, తెలకపిండి పక్కన వారేస్తున్నారు. ఆయన కూడా అడిగాట, కొంచెం నూనె ఇప్పించవా అన్నాడు. నువ్వు అడిగితే నూనె ఏమిటి స్వామి, కొట్టే ఇచ్చేస్తానన్నాడు ఆయన కూడా. హనుమంతుడు అంటే మొత్తం అయోధ్యా నగర వాసులందరికీ చాలా గౌరవం, సీతారాములిద్దరికీ మధ్యలో ఐకమత్యం మళ్ళీ కలిగేలా చేసిన మహానుభావుడు, రామా రామా అని అశోకవనంలో ఏడుస్తున్న సీతాదేవి దగ్గరికి వెళ్ళి రాముడున్నాడని చెప్పి ఆమెకి తిరిగి ధైర్యం చెప్పాడు. ఆ సీతా వార్తని రాముడికి చెప్పాడు, ఆ ఇద్దరిని మళ్ళీ కలిపాడు. అందుకని అప్పటి నుంచి అయోధ్యా నగర వాసులందరికీ హనుమంతుడు నిజంగా నెత్తిమీద దేవతే, హనుమంతుడు అడిగితే ప్రాణమైన ఇచ్చేస్తారట వాడు. అందుకని పట్టుకుపోమంటే ఓ చెంబుతోటి నూనె కూడా తెచ్చుకున్నాడు. ఈ నువ్వులు నూనె ఈ గంధ సింధూరం బాగా ముద్ద చేసేసాడు, ఒళ్ళంతా పూసేసుకున్నాడు, పైదాకా కింద పైనుంచి కింద దాకా, నెత్తికి పూసుకున్నాడు, ముఖానికి పూసుకున్నాడు, కాళ్ళు చేతులు మొత్తం ఒళ్ళంతా పూసుకుని మళ్ళీ మళ్ళీ అద్దంలో చూసుకున్నాడు బాగా ఉందా లేదా అని. ఎక్కడన్నా కొంచెం ఖాళీ కనపడితే అక్కడ పూసుకున్నాడు. రవ్వంత ఎడ లేకుండా శరీరం అంతా గంధ సింధూరం పూసుకున్నాడు. పూసుకుని రాముడు రోజులాగే 10 గంటలకి కొలువు తీరుస్తాట. ఆ కొలువు తీర్చే సమయానికి రామచంద్ర ప్రభు దర్బార్ దగ్గరకు వచ్చాడు. ఈ పూట అందరికంటే ముందు రావలసిన ఆంజనేయుడు ఇంకా రాలేదేమిటి అని ఎదురు చూస్తున్నట్ట శ్రీరామచంద్ర ప్రభు. ఇంతలో ఈ ఎర్రని వేషంతో హనుమంతుడు లోపలికి వచ్చి ప్రభు అని కాళ్ళకి దండం పెట్టాడు. ఈ కొత్త ఆయన ఎవరా అని చూస్తున్నారు అంతా వచ్చిన వాళ్ళు. రాముడి కొలువులో ఉన్న మంత్రులు, వీరభటులు, పండితులు, కాపలవాళ్ళు అందరికీ ఎవరి అయినా హనుమంతుడి రంగు తెలుసు, ఆయన ఎలా ఉంటాడో తెలుసు. ఇప్పుడు మొత్తం అంతా రంగు వేసుకొచ్చాడు ఎక్క గంధసింధూరం పులుముకొని, నువ్వుల ముద్దతో, పైగా నువ్వుల నూనె ముద్దతో. నూనె కలిపితే ఇక కుంకుమ ఎలా ఉంటుందో చూడండి జిడ్డుగా. ఒకసారి గంధసింధూరాన్ని నూనెలో కలిపి ఒంటికి రాసుకుంటే తర్వాత దాన్ని వదిలించడానికి ఎంతకాలం పడుతుందో చూసుకోవాలి మీరు. ఈ ఓ పూట రెండు పూటలు కాదు, నెలలాళ్ళు దాన్ని కడగవలసిందే. స్వామివారు అటువంటి ముద్ద పూసుకొచ్చేసరికి ఎవరు అర్థం కాకపోతూ ఉంటే నేనే రామచంద్ర ప్రభు అన్నట్ట. ఆ కంఠాన్ని బట్టి అర్థమైపోయింది. ఆయన రామా రామా అని చెప్పిస్తూ ఉంటే చెప్పని తీరే అర్థమైపోయింది. రామనామాన్ని ఇంత మధురంగా పాడేవాడు ఆ సృష్టిలో అప్పటికీ ఇప్పటికీ హనుమంతుడే. ఏ సృష్టిలో అయినా, బ్రహ్మ సృష్టే కాదు ఇంకేదైనా సృష్టి ఉండని, అనేక కోటి బ్రహ్మాండాలలో ఏ లోకంలో అయినా రామనామాన్ని మధురంగా గానం చేసే అసలు సిసలైన గాయకుడు మహాత్ముడు హనుమంతుడే. ఆయన పాడుతూ ఉంటే బండరాళ్ళు కరిగిపోతాయట. అటువంటి ఆయన రామా రామా అని పాడుతూ కాళ్ళకి నమస్కారం చేయగానే రాముడు తెల్లబోయి, హనుమా నువ్వేనా, ఎవరు అనుకున్నాను, ఏమిటి వేషం ఒళ్ళంతా, ఈ కుంకం ఏమిటి, నూనెలో పులుముకుని కుంకం ఒళ్ళంతా పూసుకున్నావు, ఎన్నాళ్ళు పడుతుంది నేను స్నానం చేయించడానికి, ఏడాది అంతా సరయు నదిలో మునిగితే కూడా పోతుందో పోదో రంగన్నట్ట. అదేమిటి స్వామి, నీ అనుగ్రహం కోసం పూసుకున్నాను అన్నాడు ఆయన. నా అనుగ్రహం కోసం పూసుకున్నావా, నేనెప్పుడు చెప్పానన్నట్ట. ఆ నువ్వు చెప్పాలేమిటి, నువ్వు చెప్పినా సీతామాత చెప్పినా ఒకటి, మీ ఇద్దరికి అభేదం తండ్రి. అమ్మని అడిగా, పాపిట్లో బొట్టు పెట్టుకున్నావు కారణం ఏమిటి అంటే రామానుగ్రహం కోసము అన్నది. కాస్త బొట్టు పాపిట్లో పెట్టుకుంటేనే ఆవిడంత ప్రేమిస్తున్నావు, ఒళ్ళంతా పూసుకుంటే ఇంకా నన్నెంత ప్రేమిస్తావు అని ఒళ్ళంతా పూసేసుకున్నాను నేను అన్న. ఆహా, రామచంద్రుడికి ఆ భక్తికి నవ్వు వచ్చేసి ఆనందంతో పకపకలాగాడు. ఇదేనైనా మీ జాతి లక్షణం, మహానుభావుడివి నువ్వు, పరమభక్తుడివి. ఈరోజు మంగళవారం, మంగళవారం నాడు రామానుగ్రహం పొందడానికి నీ శరీరం అంతా ఆపాదమస్తకం గంధసింధూరం పూసుకొని వచ్చావు. అందువల్ల నేను ప్రజలకి ఒక శాసనం ఇస్తున్నా, మంగళవారం రాగానే నువ్వుల నూనె పట్టుకొచ్చి అందులో గంధసింధూరం కలిపి ఈ లేపనాన్ని నీ శిలా విగ్రహానికి కానీ, నీ పంచలోహ విగ్రహానికి కానీ, ఇంకా ఏవైనా నీ విగ్రహాలకి ఎవరైనా పూసి నీకు అరటిపళ్ళు, లడ్డూలు, తమలపాకులు నైవేద్యంగా ఇస్తే వారి ఇంటిలో లేమి లేకుండా చేస్తాను, సకల గ్రహదోషాలు తొలగించి వాళ్ళింట్లో కొలువుంటాం, నేను సీత కలిసి మహైశ్వర్యం ఇస్తాం, ఇదే నా ప్రతిజ్ఞ, ఇది ప్రజలకు నా శాసనం కూడా అని రాముడు అక్షణమే శాసనం చేసేట, లోకమంతా చాటించేట. ఆ రోజు నుంచి మొత్తం ప్రపంచంలో అందరూ శిలాశాసనాల కింద రాసేసుకున్నారు ఇళ్లలో. మంగళవారం వస్తే చాలు హనుమంతుడు ముఖాముఖి దొరకడుగా, మరి రాళ్లతో కొంతమంది, లోహాలతో కొంతమంది, మట్టితో కొంతమంది హనుమత్ స్వామి వారి విగ్రహాలు తయారు చేసుకున్నారు. ఆ విగ్రహాలకి పూర్తిగా నువ్వుల నూనె గంధసింధూరం కలిపిన లేపనం ఆ ముద్ద రాసేసి స్వామివారికి తమలపాకులతో పూజ చేసి అష్టోత్తరం చదివి అరటిపళ్ళు, లడ్డూలు నైవేద్యం పెట్టేవారట. ఆ తర్వాత వాడు తినేవారట. అప్పటి నుంచి ఈ పూజ చేసిన వాళ్ళకి మంగళవారం నాడు ఇక ఏ కష్టం, దారిద్ర్యం లేకుండా, ఇష్టజన వియోగం లేకుండా ఐశ్వర్యంతో సుఖశాంతులతో వర్ధిల్లారు. హనుమంతుని మహామహిమ ఇటువంటిది అని మైత్రేయుడికి పరాశరుడు ఇంకేమైనా వినాలని కోరుతున్నావా అంటే, దారిద్ర్యంలో నలిగిపోయిన వాళ్ళు ఎవరైనా హనుమంతుడి మంత్రాన్ని ఉపాసన చేసి శీఘ్ర ఫలితం పొందారా, ఆ కథ ఏమైనా ఉంటే చెప్పండి, అది నేను ప్రజలకు చెబుతాను, ప్రజలు కూడా అది విని ఆ కథ విని జీవితం చరితార్థం చేసుకుంటారని అడిగాట. నారాయణుడంతటి వాడు నారదునికి చెబుతున్నాడు, ఆ విషయం మర్చిపోకూడదు మనం. ఇది పరాశరుడు మైత్రేయుడికి చెబుతున్నాడు, చెబుతున్నాను విను. విన్న వెంటనే ఆ క్షణమే సకల పాపాలు తొలగించే అత్యంత పవిత్ర గాథ హనుమంతుడి మహామహిమోపేతమైన గాథ చెబుతున్నా విను. పూర్వం కుండినా అని ఒక నగరం ఉండేది. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నది అది. మహారాష్ట్రలో విదర్భ అని ఒక ప్రాంతం ఉందిగా, ఆ విదర్భ ప్రాంతానికి కుండిన రాజధాని. ఈ కుండిన నగరాన్ని అప్పట్లో ఒక దొడ్డరాజే పరిపాలించేవాడు. ఆయన పరిపాలనలో ప్రజలు చాలా వరకు బాగానే ఉన్నారు. అయినా ఒక్కొక్క చోట కర్మయోగం, తమ పూర్వజన్మ కర్మ ఎవరో ఒకళ్ళు అనుభవించక తప్పదు కనుక ధ్వజదత్తుడు అని ఒక ఆయన ఉన్నాడు ఆ కాలంలో. ఆయన చాలా గొప్ప పండితుడు, వేద వేదాంగాలు కూడా బాగా చదువుకున్నటువంటి వాడు, ఆడితేరినటువంటి వాడే. ఎంత చదువుకున్నా ఆయనకి ఏం జన్మ కర్మయోగమో కానీ పూర్వజన్మ కర్మయోగాలు అని ఉంటాయి కొన్ని. దారిద్ర్యం పట్టుకున్నది ఆయనకి, చిన్నప్పటి నుంచి కష్టాలు అనిపించాడు. అలాగే గురువుల దగ్గర సంస్కృతం నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో సంస్కృత పాఠాలు ఫ్రీగా చెప్పేవారట, డబ్బు పుచ్చుకునేవారు కాదు. అన్నం పెట్టి పానీయాలిచ్చి గౌరవించి విద్యలు నేర్పేటటువంటి పండితులు ఉండేవారు ఆ రోజుల్లో. ఈ ధ్వజదత్తుడికి కూడా మంచి పండితులు దొరికారు, వేదాలు నేర్పారు, ఉపనిషత్తులు నేర్పారు, రకరకాలైనటువంటి పురాణాలు, ఇతిహాసాలు, ఒకటి ఒకటి అన్ని రకాలైనటువంటి విద్యలు నేర్పారు. అన్నీ నేర్చుకున్నాడు ఆయన, మంచి పండితుడయ్యాడు. ఆయన యుక్త వయస్సు వచ్చాక సుశీల అని పేరు కలిగిన ఒకనొక స్త్రీతో వివాహమైంది. మంచి శీలవతి ఆవిడ కూడా. ఆవిడ దరిద్రురాలి, కర్మయోగం. ఈయన చదువుకున్నాడు, రాజస్థానంలో ఉద్యోగం దొరకలేదు, తిండి తెప్పలేదు, బాధపడుతున్నాడు. పోనీ వచ్చే భార్య ఏమైనా సంపన్నురాలంటే ఈయనకంటే తొందప్ప అన్నట్టుగా ఉంది ఆవిడ. ఈ ఇద్దరు ఎన్నో ప్రయత్నాలు చేశారు అక్కడ డబ్బు సంపాదించడానికి, ఏం కలిసి రాల. ఒక్కొక్కడ జాతకం ఏమిటి కానీ చిన్నప్పటి నుంచి చచ్చేదాకా దరిద్రం బతికేట పాపం, పూర్వజన్మ కర్మయోగం అన్నారు. అలాంటి వాళ్ళు ఈ కథ మరింత జాగ్రత్తగా వినాలి. అస్సలు కలిసి రాక ఏడుస్తున్న వాళ్ళు ఉంటారు, ఐశ్వర్యం లేక కష్టాల్లో కుంగిపోయి ఏం వచ్చినా వెనక్కి వెళ్ళిపోయి కొంతమంది జీవితాంతం బాధే. సుస్పష్టంగా పరాశరుడు చెప్పాడు ఎవరెవరికి ఈ కథ మరీ ముఖ్యమో. ఒక్కొక్కళ్ళకి వందల కొద్ది పెళ్లి సంబంధాలు వస్తాయి, ఒక్క సంబంధం కుదరదు. ఒక్కొక్కళ్ళకి అసలు సంబంధాలు లేరు, లేదా ఇంట్లో డబ్బు ఉండదు, డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు, ఈ రెండు ఉంటే విద్య ఉండదు, ఏదో ఒకటి కరువు అనమాట. లేదా మా ఇంట్లో భార్యాభర్తలు గొడవ, తల్లిదండ్రులు గొడవ, ఇంకోటి గొడవ, ఇంకోటి గొడవ, ఏదో ఒక అశాంతిట, వాళ్ళ జీవితాంతం పోదట. అలాంటి దురదృష్ట జాతకులు తమ దారిద్ర్యాన్ని, కష్టాన్ని, బాధని తొలగించుకోవడానికి వినవలసిన అద్భుత కథ ఇది అన్నారు. ఈ ధ్వజదత్తుడు అతడు దరిద్రుడు, భార్య దరిద్రురాలయ్యింది. పెళ్ళైన తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ ఆ ప్రయత్నాలలో విజయం లభించలేదు. డబ్బు రాలేదు, ఉద్యోగం రాలేదు, పట్టిందల్లా బూడిదే. కొందరు పడితే బంగారం అయితే వీళ్ళకి పట్టిందంతా కాకి బంగారం కూడా అలా కనీసం. అది వీళ్ళ పరిస్థితి. ఏమీ లేకపోయినా సంతానం మాత్రం బాగా వచ్చింది. ఏకంగా 21 మంది పిల్లలు పుట్టుకొచ్చారట వీడికి, ధ్వజదత్తుడికి. అందులో 16 కూతుళ్ళు, 5 కొడుకులు పైగా. చాలా చిత్రంగా ఉంటాయి యోగం. అసలే దరిద్రంతో ఏడుస్తూ ఉంటే పోయిన 16 కొడుకులు అయితే రోడ్డు మీద పడి ఉంటారనుకుందానికి 16 కూతుళ్ళు అట, 16 అంతా పెద్దవాడు పైగా. ఆఖరి 5 కొడుకులు ఇట్టారట. వీళ్ళకి తిండి పెట్టలేక నానాయాత్ర ఏడుస్తున్నాడు. అదృష్టవశాత్తు భార్య మంచిది కనుక ఏం దౌర్భాగ్యుడు, ఇలా పిల్లలకి అంటున్నావు, సంపాదన లేదు, కాఫీ చొక్క లేదు, ఇంట్లో టీ చొక్క లేదు, అన్నం లేదు, సున్నం లేదని తిట్టకుండా మొగుండి అలాగే భరించింది ఆవిడ వేరే తల్లి. ఎలా బతికారు వీళ్ళు? ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడో కొంచెం భగవంతుడు ఏదో ఇస్తాడుగా, కాస్త కొస్త బియ్యం ఇస్తే ఆ బియ్యంలో దొడ్లో తోటకూర మాత్రం బాగా వచ్చేది, రోజు తోటకూరే. ఆ తోటకూర బియ్యం కలిపి వండేసి కాస్త ఉప్పు వేసుకుని అదే తినేసేవాడు రోజు. అదే ఏదో కాస్త మజ్జిగ ఇస్తే చుట్టుపక్కల వాడు ఓ చెంబేడు మజ్జిగను, ఓ బకెట్ నీళ్లు అందులో పోసుకుని. కొంతమంది ఎంత మజ్జిగ కావాలంటే అంత మజ్జిగ ఉంటుందండి అని ఒక శిష్యురాలు ఒకప్పుడు ఇంట్లో భోజనం పెడతానండి. ఆవిడ భోజనం వద్దునట్టు కాస్త మజ్జిగ ఇవ్వమన్నారు. గురుగారు మీ ఇష్టం మొహమాట పడకుండా తాగండి అంటే ఆవిడ గ్లాస్తో పట్టుకొచ్చింది, ఇదే నా తల్లి అన్నాను. బియ్యం కడుగు నీళ్ళల్లో ఉంది అది. అంటే ఏంటి, ఇంకు పిల్లలతో మజ్జిగ మిగతా నీళ్లు. అందుకే అలాంటి మజ్జిగ ఎన్ని బకెట్లైనా వచ్చు, మన ఇంటికి వచ్చిన వాళ్ళకి లేదనకుండా మజ్జిగ దానం చేయడం ఇదన్నమాట. పాపం తర్వాత తెలిసింది ఆవిడ చాలా పేదరికంతో ఉంది. హాస్యానికి చెప్పడం నిజం అది. ఆ వెరితల్లి ఏమీ లేకపోయినా మజ్జిగ వాళ్ళు గురువు గారికి అంది. వెంటనే నేను ఆ ఆప్యాయతకి భక్తికి మెచ్చుకుని కాస్త మజ్జిగ తాగా. ఒక ఏడాది తిరగలేదు. ఇవాళ భార్యాభర్తలు ఇద్దరికీ ఉద్యోగం వచ్చింది, గుంటూరులో సుఖంగా బతుకుతున్నారు. ఎప్పుడైనా గురువుగారిని నెత్తి మీద పెట్టు కూర్చుంటారు. గురువుగారికి ఒక గ్లాసు మజ్జిగ ఇచ్చాం, ఇంకు పిల్లలతో మజ్జిగ మిగతా నీళ్లును. ఆయన తాగారు, కాదనకుండా ఇది ఐశ్వర్యం అని. గుంటూరు వచ్చినప్పుడల్లా ఉపన్యాసానికి వెళ్ళినప్పుడల్లా మా ఇంటికి రెండని ప్రత్యేక పిలుస్తూ ఉంటారు వాళ్ళు. కదా ఒక భక్తి అన్నమాట. అలాగా మజ్జిగ మాత్రం ఇచ్చేవారు చుట్టుపక్కల. ఆ నీళ్ళ మజ్జిగే పోసేసుకుని ఈ అన్నంలో ఆ తోటకూరలో తినడం ఏదో కాలక్షేపం. ఒక్కొక్కసారి ఇతరులు ఇచ్చే నూకలో బియ్యము వండుకుంటే సరిపోక ఈ పిల్లలకి భర్తకి పెట్టేసి ఆఖరి ఒట్టి తోటకూర రెండు ఆకులు ఉడకబెట్టుకు తినేది టీ వెర్రి తల్లి. శాకముతో బతుకుతున్నది, కుచేలోపాఖ్యానంలాగా ఉన్నది పాప ఆ ఇల్లు. కుచేలుడు ఎంత బాధపడ్డాడో ఈ వెర్రి తల్లి కూడా అంతే బాధపడింది పాప. ఇలా నానా బాధ పడుతూ క్రమక్రమంగా గొంతుకు దగ్గర చిక్కిపోతే కొంతకాలానికి ఎముకల బయటకు వచ్చేసిందిట. శరీరం అంతా క్షయమైపోయింది, పోగులో మిగిలింది, మాసిపోయిన గుట్ట కట్టుకుని దారిద్ర్యస్య పరామూర్తి అన్నట్టుగా బతుకుతున్నది ఆ ఇల్ల ఆ వెర్రి తల్లి పాప. ఒకనాడు ఈ ధ్వజదత్తుడు చుట్టుపక్కల ముష్టి ఎత్తుకోవడానికి వెళ్ళి ఏదో దొరికిన నాలుగు గింజలు పట్టుకొని భార్యకి ఇచ్చి వండి పెట్టమన్నాడు. ఆవిడ వండింది. మధ్యాహ్నం పాటు ఈయన భోంచేసాడు. సాధారణంగా భోంచేశాక మళ్ళీ వంటింట్లోకి రాడు అసలు ఆయన. కానీ ఎందుకో కాస్త దాహం వేసి మళ్ళీ వంటింట్లోకి అడుగు పెట్టాడు. ఆయన అడుగు పెట్టే సమయానికి వంట ఇంటిలో భార్యామణి ఏదో చేస్తోంది. వెనక నుంచి చూశాడు నిశ్శబ్దంగా. దొడ్లో తోటకూర కాడలు చిటికెడు ఉప్పు వేసి ఉడకబెట్టుకుంది ఆవిడ. అదొక గిన్నెలో పోసుకుంది. ఆ తోటకూర కాడల రసం తాగి ఆ ఆకులు నోట్లో వేసుకుని బయటకు వస్తుంది. ఒక్క క్షణం నిలువెల్లా కంపించిపోయాడు ఇతడు. భార్యామణి దగ్గరికి వెళ్ళాడు. సుశీల, నువ్వు పతివ్రతవి, అసత్యం ఆడవం లేదని చెప్పు. నువ్వు ఇప్పుడు ఒట్టి తోటకూర కాడలు ఉడకబెట్టుకుని ఆ రసం తాగి ఆకులు మాత్రమే తిన్నావు, అన్నం తినలేదు లేదని చెప్పు అంతేనా అన్నాడు. అవును స్వామి అని. ఇవాళ ఒక్కరోజైనా ఇలాంటి తంతు ఎప్పటి దొరుకుతుంది అని అడిగాడు. మీరు ఆజ్ఞాపించారు కనుక, గట్టిగా అడుగుతున్నారు కనుక చెప్పి తీరాలి. పతివ్రత భర్త ఏమడిగితే చెప్పాలి కనుక. మీకు నాకు పెళ్ళైనప్పటి నుంచి బహుశా ఈ 22 సంవత్సరాల కాలంలో మహా అయితే సంవత్సరానికి 100 రోజులు అంత అన్నం తినుంటాను, మిగతా రోజులన్నీ కేవలం తోటకూర కాళ్ళలోనూ ఈ పులుసు నీరు ఆ నీళ్ళ మధ్యగా ఇంతే అందాడు. అంటే ఏమన్నా తెస్తే ఆ ఉన్నది మా అందరికీ సర్దేసి నువ్వు తినకుండా పస్తులు ఉంటున్నావు అన్నమాట. ఎంత భారం, ఎంత పాపం. అసలు నేను భర్తన, భార్యని భరించేవాడు భర్త అంటే, ఎన్ని అకృత్యాలు చేసినా భార్యని పోషించవలసిన ధర్మం నాకున్నది, అయినా నేను పట్టించుకోకుండా పరమ పాపాత్ముడిని దుర్మార్గుణ్ణి. అయ్యయ్యయ్యో, ఇన్నాళ్లుగా ఒట్టి ఆకులు తిని అలవటించిపోతూ ఉంటే నిన్ను పట్టించుకోలేదంటే చీ, నా బ్రతుకు తగలబెట్టడానిక ఎందుకు? నాతో ఒక్కనాడు కూడా లేదని చెప్పలేదు భార్యామణి. వృద్ధౌచ మాతాపితరౌ సాధ్వీజాయా సుతశిశుః అప్యకార్యశతం కృత్వా భర్తవ్యా మనురబ్రవీత్. సాధ్వీమణి, అందరికీ ధర్మములను నియమించిన మనువు మనుస్మృతిలో ఇలా రాశాడు. ముసలి వాళ్ళైపోయిన తల్లిదండ్రుల్ని, తన భార్యని, పిల్లలని ఎన్ని పాపాలు చేసినా సంపాదించి పోషించి తీరాలి. అప్యకార్య సతంకృత్య అన్నాడు. వందలాది పాపాలు చేసినా పర్వాలేదట, అత్యవసరం అయితే దొంగతనం చేసినా పోషించాలి, ఇంకా తల్లి వాళ్ళు చచ్చిపోతారు కనుక. అలాగని దీని రేపు దొంగతనం చేయమని కదా రోజు. అత్యావశ్యక స్థితిలో భార్యని పిల్లల్ని పోషించడానికి అవసరమైతే దొంగతనం కూడా చెయ్యాలి, అకృత్యమైనా చెయ్యాలి, కానీ పోషించి తీరాలి, ఇది నియమం. ఇలా మనువు చెప్పిన మాట విని కూడా, అసలు నేను ఇంతకాలం నిన్ను పట్టించుకోలేదు, చి దిక్కుమాలిన బ్రతుకు, ఏ పాపం చేశాను, ఎంత దారిద్ర్యం అనిపిస్తున్నాను, ఇటువంటి స్థితిలో కూడా నీలాంటి బంగారు భార్య నాకు లభించింది, అన్నం మాకు పెట్టి కన్నీళ్లు నువ్వు తాగావా, ఇప్పుడు నేనేం చెయ్యను, నిన్ను రక్షించలేను, నేను ఆత్మహత్య చేసుకుందామా అనుకుంటున్నాను. కానీ పెళ్ళాం బిడ్డల్ని పోషించలేక ఆత్మహత్య చేసుకుంటే పిశాచమై అల్లాడతాట, ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మహత్య చేసుకోకూడదని శాస్త్రం చెబుతున్నది. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. మనం ఎప్పుడైనా చస్తే దానివల్ల చాలా దోషాలు, ఆత్మహత్య చేసుకుని మరణిస్తే, అకాలంలో మరణిస్తే ఆ ఘోర మరణానికి పిశాచ జన్మలెత్తి అల్లాడిపోతాడు జీవుడు. అసలు చావడంలో చాలా దోషాలున్నాయి, ఆత్మహత్య చేసుకు తావడంలో ఎన్నో దోషాలున్నాయి. బతికుంటే ఎప్పుడైనా శుభాలు పొందవచ్చు అన్నాడు ఆంజనేయ స్వామి సుందరకాండలో. చి అంచేత చావకూడదు. ఎవడు
అన్నం పెట్టేటప్పుడు పంక్తి భేదం చేస్తాడో వాడు నరకానికి పోతాడు. అది మహాపాపం అన్నారు. పంక్తి భేదం అంటే ఏంటి? వరుసగా కొంతమందిని కూర్చోబెట్టినప్పుడు ఒకడికేమో మేగడేసి రెండో వాడికి మాత్రం నీకు మేగడేయను, నీకు డాల్డా వేస్తానంటాం పాపంట. అందుకే పంక్తిలో కూర్చుని తినేటప్పుడు మాబోటి వాళ్ళు ఆచితూచి తింటారు. ఏకాంతంగా తినాలి లేదంటే వేగడ తినాలంటే. వరుసలో ఉన్నప్పుడు వడ్డించే వాళ్ళు పంక్తి భేదం చేస్తే వాళ్ళకు కూడా పాపం అన్నారు. అందుకని పంక్తి భేదం చేసేది మహాపాపం. వేస్తే అందరికీ మామిడి పండు ఇవ్వాలి, లేదా అసలు ఎవరికి మామిడి పండు ఇవ్వకండి. ఇంకా రెండవది, తనకి మాత్రమే వండుకుని ఇంటికి వచ్చిన వాళ్ళని, రే ఎవడికి అన్నం పెట్టను నేనే వండుకు తింటాను అని ఎవడైనా అంటే వాడు మహాపాపం చేసిన వాడే. ఇంటికి వచ్చిన వాడికి ఎంతో కొంత పెట్టాలి, లేదా అసలు వాడిని ఇంటికే రానివ్వకంతే. ఇంటికి అతిథుల్ని పిలిచాక వాడికి అన్నం పెట్టకపోతలా? నిత్యం బ్రాహ్మణ ద్వేషంతో బ్రాహ్మణుల్ని తిట్టే దుర్మార్గుడు మహాపాపం చేసిన వాడు అవుతాడు. బ్రాహ్మణుడి సొమ్ము అపహరించడం మహాపాపం. వాళ్ళ చెప్పులు ఎత్తుకుపోవడం కదానికి తిరుగులేదు, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇక చంపేవాడు విప్రహత్య బ్రహ్మహత్య, దానికి తిరుగులేదు, అది మహాపాపం. ఈ ఐదుగురిని మహాపాతకులు అంటారు. ఎవరెవరు? పంక్తి భేదం చేసేవాడు, తనకి వేరుగా వంట చేసుకునేవాడు, బ్రాహ్మణ దూషణ చేసేవాడు, బ్రాహ్మణ ద్రవ్యాన్ని అపహరించేవాడు, బ్రహ్మహత్య చేసేవాడు. వీళ్ళు మహాపాతకులు. నేను మహాపతివ్రతమైన నిన్ను పోషించలేక ఈ మహాపాతకుల్లో చేరాను. ఎందుకని? పంక్తి భేదం అయింది, అక్కడ మృతకపాకం అయింది, అక్కడ రెండూ ఉన్నాయి. చిచ్చి భార్యామణిని పోషించలేని నేను ఏం చెయ్యను? అదృష్టం ఏమిటంటే ఇన్ని కష్టాలు పడుతున్నా నువ్వు మాత్రం నన్ను దూషించకుండా కష్టాలు పడుతున్నావు, ఏనాడు నాకు ఈ విషయం చెప్పరా అనగానే ఇలా ఏడుస్తున్న ఆవేదన చెందుతున్న భర్తను చూసిందట ఆవిడ తట్టుకోలేకపోయింది. భర్త ఏడుస్తుంటే కన్నీళ్లు తుడిచి, అలా అనకండి, మీరు మహాత్ములు, ఇదంతా మన యోగం, అందుకే నేను మీకు చెప్పలా చెబితే మీరు అన్నం తినరు కాబట్టి ఆ ఉన్న పెసరే మనిద్దరం తిందామంటారు అని బాధపడి, మీకు తెలియంది ఏమన్నది, నిజ కర్మాణి సర్వాణి భోక్తవ్యాని న సంశయగా. ఏ వ్యక్తి అయినా తాను చేసిన పాపాలు అనుభవించి తీరాలి. ఎన్ని పాపాలు చేశాడో అవన్నీ అనుభవించాలి. అది మంచైనా అనుభవిస్తాడు, చెట్టైనా అనుభవిస్తాడు, పుణ్యము పాపము కూడా. అందుకే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్నారు. తప్పనిసరిగా ప్రతి వ్యక్తి తాను చేసిన పుణ్యం పాపం రెండు అనుభవించి తీరుతాడు, సందేహం లేదు. మంచి చేస్తే ఇదిగో ఐశ్వర్యం పొందుతాడు, జ్ఞాని అవుతాడు, ఏదో సుఖం పొందుతాడు. పాపం చేశాడు, ఆ పాపం అనుభవిస్తాడు. కణమాత్రం జలం వాపి అన్నం వా సిద్ధమాత్రకం సత్పాత్రేనార్పితం యస్మాత్ తస్మాత్ దారిద్ర్యమాగతం. ఇంతకీ మనం చేసిన పాపం ఒకటి ఉన్నది అంది ఆవిడ పండితురాలు కనుక. ఆవిడ కూడా చదువుకున్నది బాగా, ఉపనిషత్తులు చదివింది, వేదాలు చదివింది. అందుకని మనం భయంకరమైన పాపం ఒకటి చేసాం. ఎప్పుడు ఇంటికి వచ్చిన వాడికి మన పూర్వజన్మలో ఒక్క అన్నం మెతుకు పెట్టలేదు, ఇన్ని మంచినీళ్ళు దానం చేయలేదు. ఇంటికి వచ్చిన వాడికి ఎంతో కొంత అన్నం పెడితే, అసలు మన ఇంట్లో ఎవడొచ్చినా సరే వాడికి ఎంత అన్నం పెడితే దానికి కోట్ల ఫలితం మనం వచ్చే జన్మలో అనిపిస్తూ ఉంటాయి. ఈ జన్మ ఒకటే కాదు, అనేక జన్మలు ఉన్నాయి కనుక. అంచేత ఎంతో కొంత అన్నదానం చెయ్యాలి, లేదా మంచినీళ్ళైనా ఇవ్వాలి. ఈ అయోగ్యులకు యోగ్యులకు ఆకలితో ఉన్నవాడికి పెట్టాలి. అన్నం విషయంలో మాత్రం యోగ్యత అయోగ్యతలు ఏమిటండి? మిగతా దానాలు చేసేటప్పుడు పాత్రతని బట్టి పాత్రత ఎరిగి దానం చెయ్యాలి. ఒక అన్నదానానికి మాత్రం ఆకలితో ఉండడమే పాత్రత అన్నది, అంతకంటే ఏం లేదు. అన్నదానం చేసేటప్పుడు అవతల వాడికి ఆకలి ఉందా లేదా. అందువల్ల ఆకలి ఉంది అనుకుంటే అన్నం పెట్టేటి వాడు ఎంత దుర్మార్గుడైనా. మిగతా దానాలు చేసేటప్పుడు బంగారం కానీ ఇలాంటివి కానీ వాడి యోగ్యతని బట్టి దానం చేయాలి. బహుశా మన జీవితంలో మన పూర్వజన్మలో ఏనాడు ఎవరికి దానం చేసి ఉండం, అందువల్లే ఈ దారిద్ర్యం మనకు వచ్చింది. అద్భుతమైన శ్లోకం చెప్పింది ఆవిడ, అదాన్న దోషేణ భవే దరిద్రః దరిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్రః పునరేవ పాపి. మనం పూర్వజన్మలో ఎప్పుడూ ఎవరికి దానం చేయకపోతే ఈ దానం చెయ్యని పాపంతో ఈ జన్మలో దరిద్రులుగా పుడతాం. ఈ జన్మలో మనం ఎందుకు దరిద్రులు అవుతున్నామంటే పూర్వజన్మలో మనం ఎవరికి ఎప్పుడు దానం చేయలే, దానం చేయకపోతే ఈ జన్మలో దరిద్రులై పుడతారు. ఇప్పుడు దారిద్ర్యం వల్ల ఏమవుతుంది? ఆకలి వేస్తుంది, అన్నం తినాలి, దారిద్ర్యం పీడిస్తుంది. అందుకని దారిద్ర్య దోషం వల్ల పాపాలు చేస్తాడు, దొంగతనాలు అదిగే చేస్తాడు. వీడికి దరిద్రం ఉంది, చెప్పులు ఎత్తుకుపోదామా, అన్నం ఎత్తుకుపోదామా, వెనకే కూర్చుని పురాణం విన్నట్టు వాడి జేబులోంచి పరుసు కొట్టేద్దామా, లేకపోతే గురువు గారి దగ్గరికి కాళ్ళకి దండం పెట్టి ఆయన సెల్ల ఎత్తుకుపోదామా? నా సెల్ల కూడా ఎత్తుకుపోయాడు వాడు ఒకసారి ఒకప్పుడు. అంచేత ఇలాగ ఎప్పుడు ఏమి ఎత్తుకుపోదామని చూస్తారు. ఎందుకంటే దారిద్ర్యం వల్ల సంపాదించాలి కనుక. దారిద్ర్యం లేకపోయినా కూడా పాపం చేసేవాడు కొంతమంది ఉంటారు, అది వాళ్ళ కర్మ అది. ఇప్పుడు పాపం చేశాడు మళ్ళీ దారిద్ర్యం తొలగించుకోవడానికి మహాపాపం చేయటం వల్ల మళ్ళీ ఈ పాపం వల్ల ఏమవుతాడు, నరకానికి పోయి ఆ నరకంలో నానా బాధలు పొంది తీరతాడు. పాపాత్ అవశ్యం నరకం ప్రయాతి, పాపం వల్ల ఖచ్చితంగా మళ్ళీ నరకానికి వెళ్ళి తీరుతాడు. పునర్దరిద్ర పునరేవ పాపి, మళ్ళీ దారిద్ర్యం మళ్ళీ నరకం తప్ప, మళ్ళీ పాపాత్ముడై పుడతాడు. ఇది ఒక పెద్ద చక్రం. దానం చేయకపోతే దరిద్రుడై పుడతాడు, దారిద్ర్యం వల్ల పాపాలు చేసి సంపాదిస్తాడు, పాపాల వల్ల నరకానికి వెడతాడు, నరకంలో శిక్ష అయ్యాక మళ్ళీ దరిద్రుడై పుడతాడు, మళ్ళీ పాపం చేస్తాడు. ఇది ఇలా తిరుగుతుంది. ఎప్పటికైనా ఇందులోంచి బయటపడాలంటే ఏదో రకంగా దానం చేసి తీరాలి. ఏదో ఒకటి తృణమో పణమో అంతో ఎంతో చేస్తే కానీ, లేకపోతే వాడిని ఎవడో బాగు చేయలేడు. మీకు తెలియంది ఏముంది, ఏం చేస్తారో మన పాప ప్రాయశ్చిత్తం చేసి సంపాదించండి అని కాళ్ళకి నమస్కరించి బోధ చేసిందట. ఇంకొక మాట చెప్పింది, పాప ప్రాయశ్చిత్రం మంత్రం వల్లే అవుతుంది, మంత్రం సద్గురువు మాత్రమే ఇస్తాడు. ఎవరో ఒక మహానుభావుడైన గురువుని ఆశ్రయించి ఆ మంత్రానుష్ఠానం చెయ్యండి, దోషం తొలగించుకోండి, ఐశ్వర్యం పొందండి. మంచి గురువులు నైమిషారణ్యంలో ఉన్నారట మహానుభావులు, అక్కడ నిరంతరోపాసకులుంటారు. అనగానే ఆయన లేచి, ఆహ్ భార్యామణి కర్తవ్య బోధనంటే ఇలా చెయ్యాలి, నిజమైన భార్యమని వాణ్ణి చంపండి వీణి చంపండి ఎత్తుకురండి అని చెప్పలా, నువ్వు మోసం చెయ్యమండల్లా. మంత్రోపదేశం పొంది జపం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ ఉపాసనా బలంతో ఐశ్వర్యం పొందమని చెప్పే భార్యలు అందరుంటారు ఈ లోకంలో. నువ్వు నిజమైన భార్యవి అని ఆనందపడిపోయి, ఇప్పుడే బయలుదేరుతున్నాను నేను అని ఆ క్షణమే మహావేగంగా బయలుదేరాడు. కుటుంబ భారం తాత్కాలికంగా భార్య మీద పెట్టేశాడు. ఇన్నాళ్ళు ఎలాగో పట్టావు, మళ్ళీ తోటకూరే దరిద్రమే అనుకో, ఇంకో ఏడాది అనుకోవచ్చు, నేను ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపు వచ్చి తీరుతాను, వచ్చి ఐశ్వర్యాన్ని నీకు అందజేస్తాను అని చెప్పి ఆ మహానుభావుడు నైమిషారణ్యానికి వెళ్ళాడు. పుణ్యం బై మునివల్లభ గణ్యం బై కుసుమ ఫల నికాయోత్ సాగుణ్యమై నైమిషాఖ్యారణ్యం పునుతిం పదగుణరణ్యం బులలో. పరమ పుణ్యమైనది మహామునీశ్వరులకు నిలయం, పువ్వులతో పళ్లతో ఉండే వేలాది వృక్షాలతో కూడినది దివ్యమైన వనం, అరణ్యాలలో ద్వాదశారణ్యాలలో ఉత్తమోత్తమ అరణ్యం నైమిషారణ్యం. ఈ సృష్టిలో అటువంటి అరణ్యం మరొకటి లేదని ప్రసిద్ధి. గౌతమి నది అక్కడ గోమతి అనే పేరుతో ఉన్నది. గంగా గోదావరి మొదలైన నదుల సారమంతా గోమతిలో ఉన్నది. బ్రహ్మదేవుడు తన కమండలం నుంచి సృష్టించిన దివ్య నదీమ తల్లి అది. అటువంటి పరమ పవిత్రమైన దివ్య నదీమ తల్లిని వెతుక్కుంటూ నైమిషారణ్య ప్రాంతం చేరాడు. అక్కడికి వెళ్ళి ఒకళ్ళ ఇద్దరు మహానుభావులైన ఋషులు, కొందరు చెట్ల కింద కూర్చున్నారు, కొందరు ఆశ్రమాలు కట్టుకున్నారు, కొందరు కొండ గుహలలో ఉన్నారు, కొందరు నదీ తీరాలలో ఉన్నారు, కొందరు కేవలం ఆరు బయటే ఉన్నారు, ఇసుక తిన్నెల్లో కూర్చున్నారు, కొందరు ఆహారం తిని తపస్సు చేస్తారు, కొందరు మంచినీళ్లతోటే ఉంటారు ఇంకేం తినకుండా, కొందరు కేవలం వాయుభక్షకులు, కొందరు రాలినాకులే తింటారు, కోసుకులు కూడా తినరట, మరికొంతమంది కేవలం ఎండిపోయిన ఫలాలు మాత్రమే తింటారు. ఇలా రకరకాల ఋషులు తపస్సు చేస్తూ ఉంటే ఆయా తపస్సులన్నీ చూసుకుంటూ సద్గురువులు ఎవరున్నారా అని వెతికాడు. చివరికి ఒక ఋషీశ్వరుడు అన్నట, ఇక్కడ సద్గురువులకు లోటు ఏమిటయ్యా, కానీ తొందరలో నీకు ఉపాసన ఫలించి ఐశ్వర్యం లభించేలా చేసే మహామంత్రానుష్ఠానాలు చేసే ఒక ఉత్తముడున్నాడు, పుష్కరుడు అని ఒక మంత్రవేత్త మహాత్ముడు ఆయన. మేమెరిగి ఆయనకి 10,000 సంవత్సరాల వయస్సు ఉంటుంది. అప్పటికిప్పటికీ ఆయన ఒకే రకంగా ఉన్నాడు, ఏం మార్పు లేదు. కొంతమందికి అన్నాళ్ళకి వయస్సులో మార్పు రాదు. ఆయన మహాత్ముడు, ఉపాసకుడు. ఆయన దగ్గరకు వెళ్ళు, గొప్ప తపస్సంపన్నుడు, ఆంజనేయుణ్ణి ఉపాసన చేసి చేసి జీవితం చరితార్థం చేసుకున్నవాడు. ఆయన ఆశ్రమంలో ఎక్కడ చూసినా సరే గొప్ప గొప్ప ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటూ ఉంటాయి. అక్కడికి వెళ్ళు, ఆ మహాత్ముడిని ఆశ్రయించు, నిన్ను ఉద్ధరిస్తాడు, దారిద్ర్యం నుంచి నిన్ను ఉద్ధరిస్తాడు అని చెప్పగా ఆనందపడిపోయి ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ ఈ ధ్వజదత్తుడు పుష్కరుడు ఉన్న చోటికి వెళ్ళాట. అక్కడ పుష్కరుడు అనే మునీంద్రుడు ఉన్నాడు. ఆయన ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఈయనే పుష్కరుడు అని ఆ ముఖాన్ని చూసి కనిపెట్టేశాడు. ప్రజలందరూ చెప్పారు ఇలా ఉంటాడు స్వామిని, అక్కడికి వెళ్ళి వెంటనే కాళ్ళకి వెళ్ళి నమస్కారం చేసేసేట. ఆయన అప్పుడే జపం చేసుకుని ఆరుబయట శిష్యుడికి పాఠాలు చెప్పబోతున్నాడు. ఇంతలో మనవాడు అక్కడికి వెళ్ళి పాద నమస్కారం చేశాడు. పుష్కరుడు ఆయన ఎవరవను అని అడిగట, కిమర్థమాగతో బ్రహ్మన్, ఏం పని మీద వచ్చావయ్యా నువ్వు అని అడిగాడు. ఓ బ్రాహ్మణోత్తమ, కిమర్థమాగతో బ్రహ్మన్, ఏం పని మీద వచ్చావు నువ్వు? కేన వాపకృతో భవాన్ నిర్విణ్ణవదనో గోత్వా చింతాక్రాంత యవస్థితగా. అవును, ఎవడైనా నీకు అపచారం చేశాడా, చెయ్యరాని అపకారం చేశాడా, ఎవడన్నా నిన్ను కష్టపెట్టాడా? నీ ముఖమంతా దుఃఖంతో కనిపిస్తోంది, వెలవెలబోతున్నావు నువ్వు, ఏడుస్తున్నావు, ఎందుకింత చింతాక్రాంతుడు అయ్యావు? చింతాక్రాంత వ్యవస్థిత, చింతాక్రాంతుడు అయినట్టుగా కనపడుతున్నావు. ఎవడైనా అపచారం చేస్తే లేక నీకు బాధ కలిగిస్తేనే ఇలా ఉంటావు. ఎవడు నిన్ను ఏడిపించినవాడని అడిగితే, అయ్యా నన్ను ఏడిపించినవాడు ఎవడూ కాదండి, నా కర్మయోగం అండి అన్నట్టు. ఆయన నాది కుండిన నగరం, గార్గ్య గోత్రం వాణ్ణి, నన్ను ధ్వజదత్తుడు అంటారు. నాకెవరు మానవులు కావాలని అపచారం చేయాల, నాకు అపచారం చేసిన వాళ్ళు మానవులు కాదు, నా పాపాలే నాకు అపచారాలు చేశాయి. నేను నా పూర్వజన్మలో ఏనాడు ఎవరికి ఏ దానం చేసి ఉండను, దుర్మార్గుడు అయి ఉంటాను. ఈ జన్మలో నానా కష్టాలు అనుభవిస్తున్నాను, కుటుంబం చూస్తే పెరిగిపోతున్నది, నానాటికి శరీరంలో శక్తి తరిగిపోతున్నది, ఐశ్వర్యం అన్నది కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఏదో అంతో ఎంతో ఉద్యోగం చేసుకుంటే పింఛన్ నెలకింత టెన్షన్ అని వస్తే బతకచ్చు అనుకుంటే ఏమీ లేకుండా బతుకు చెడిపోతున్నది. మేము ముష్టిత్తు బతుకుతున్నాం, ఆ ముష్టి కూడా సంతుష్టిగా లభించడం లేదు. నికృష్టపు జీవితంతో జీవితం అంతా కష్టాలతో వెలవెలబోతున్నది. స్వామి నన్ను అనుగ్రహిస్తావని నీ దగ్గరకు వచ్చాను, నీ గురించి ఎంతో మంది మహానుభావులు చెప్పారు, నువ్వు ఉద్ధరిస్తావని, హనుమద్ ఉపాసకుడివని, మహానుభావుడివని చెప్పారు. మహాత్మ, మా దారిద్ర్యం తొలగేందుకు ఏదైనా ఒక మార్గం చెప్పవా అనగా ఆయన చిరునవ్వు నవ్వాడు. అలా చూశాడు ఒక్కసారి, ఇతని జాతకం ఏమిటో ఇతని బతుకు ఏమిటో అర్థమైపోయింది. ఈలోపు కళ్ళ మీద పడిపోయాట, గురువుగారు ఏమిటండి అలా యగాదిగా చూస్తున్నారు అని. లేదనైనా నీవు ఎలా బతికావు ఇంతకాలం, నీ జాతకం ఏమిటో తెలుసుకోవడానికి అలా చూశాను, నీ కష్టాలన్నీ నాకు అర్థమయ్యాయినైనా బాధపడకు, నీ అనర్థాలన్నీ తొలగించి నీకు అద్భుతమైనటువంటి ఐశ్వర్యం ఇచ్చేటటువంటి ఉపాసన ఒకటి తెలియజేస్తాను. అస్తి అనర్థ పరిహార సమర్థో హనుమాన్ ప్రభు వర్తతే హనుమన్ మంత్ర దైన్యం కిన్ను ద్విజోత్తమ. బ్రాహ్మణోత్తమ, సమస్త కష్టాలని తొలగించే దైవం ఉన్నాడు ఒకడు, ఆయనే హనుమంతుడు. అసలు ఆంజనేయుడి యొక్క మంత్రాన్ని ఒక్కసారి ఉచ్చారణ చేస్తే దారిద్ర్యం దగ్గరకు వస్తుందా, పటాపంచలై పారిపోదా, మృత్యువుని, రోగాలని, దారిద్ర్య దేవతని అన్నిటినీ తొలగించే మహాత్ముడు. దివ్య మంత్రాలు ఆయన ఉన్నాయి, ఆ మంత్రం నీకు ఇస్తాను, నువ్వేం భయపడవలసిన అవసరం లేదు. దైవతాన్ని కతి సంతి చ భూమౌ దైవతాన్ని మనసో మతాన్ని మే వీక్షితం జట దరిద్ర రక్షణే దైవతం హనుమదాఖ్యమే వయత్తు. పోయి విప్రోత్తమ, ధ్వజదత్త, ఈ భూమి మీద చాలా మంది దేవతలు ఉన్నారు, రకరకాల ఉపాసనలు ఉన్నాయి, మంత్రాలున్నాయి, ఉపాసనా విధానాలు ఉన్నాయి, కానీ వీరెవరూ కూడా హనుమంతుడంత తొందరగా ప్రత్యక్షమై వరాలిచ్చేవాడు లేరు. క్షిప్రదేవత ఆయన, సిద్ధిని తొందరగా ఇచ్చే దేవత ఆయన. హనుమన్ మంత్రం చాలా గొప్పది అని అతనికి ఒక దివ్య మంత్రం హనుమన్ మంత్రాన్ని ఉపదేశించాట. ధ్వజదత్తుడికి ఆనందం కలిగింది. వెంటనే గురువుగారికి నమస్కారం చేశాడు. ఆయనకి దగ్గరలోనే ఒక అర్ధ కిలోమీటర్ దూరం వెళ్ళి మరీ గురువుగారికి ఎదురుకుండా కూర్చోవడం బాగుండదు అనుకుని ఆయనకి పోటీ అవ్వకుండా కొంచెం దూరంగా వెళ్ళి అక్కడ చెట్టు కింద బుల్లి గుడిసె వేసుకుని నాలుగు ఆకులు పెట్టుకుంటే గుడిసె ఉంది, రెండు కర్రలు రాట్లు పాతుకుని దాని మీద ఆకులు వేసుకుని కింద కూర్చుని జపం చేయడం మొదలెట్టాడు. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఇలాగా సంవత్సర కాలం పాటు కఠోర నియమంతో జపించాడు. వర్షం వచ్చింది, కదలలేదు. ఎండాకాలం వచ్చింది, కదలలేదు. కాలం వచ్చింది, అయినా చెక్కు చెదరలేదు. మహానుభావుడు కిక్కును మనకుండా చేశాడు. కొన్ని నియమాలు ఉన్నాయి కదా, అంచేత చుట్టుపక్కల ఎవరు వచ్చేవారు కదా. ఎప్పుడైనా పురాణాలు జరుగుతున్న చోట అక్కడ గంటలు కొట్టడం కానీ అక్కడికి వచ్చి మాట్లాడడం కానీ కిక్కురు మనకుండా ఉండాలి నియమాలు. అందుకని చుట్టుపక్కల వాళ్ళంతా జ్ఞానులు గనక ఋషులు గనక వీడు కఠోరంగా దీక్షతో తపస్సు చేస్తున్నాడు, ఇక్కడ డిస్టర్బ్ చేయకూడదు మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళెవ్వరూ అతని దీక్షకి ఇబ్బంది కలగకుండా నిశ్శబ్ద వాతావరణం పాటించారట మీలాగే మహానుభావులు గనక. అయినా ఇతనికి దురదృష్టం, ఘోరంగా మంత్రం జపించిన, ఆహారం తక్కువగా తీసుకుని పరిమితంగా తీసుకుని జపం చేసిన సిద్ధి మాత్రం కలగలేదు. సంవత్సరం అయ్యాక నిరాశ వచ్చిందిట. ఈ పుష్కరుడు దొంగాడేమో తిక్కుమాలాడు, అందుకే మంచి గురువులు ఎన్నుకోరు, గురువు గారు ఏం చేస్తాడు పెచ్చకపోతే, సరైన మంత్రం ఇవ్వలేదు. ఈ నైమిషారణ్యంలో ఎందరో మహానుభావులైన ఋషీశ్వరులుంటే ఆ ఋషీశ్వరుల్ని విడిచిపెట్టి ఈ పుష్కరుణ్ణి ఈ ముష్కరుణ్ణి పట్టుకున్నాను నేను, చి పొరపాటు చేశాను. కర్మ తప్పించలేరు ఎవరో కూడా. గురువులు పరీక్షలు చాలా చేస్తారు, వాళ్ళు ఉపాసనా విధానం చెబితే చెప్పింది చెప్పినట్టు చేస్తే జీవితంలో పునర్జన్మ లేకుండా మోక్షం పొందుతారట. ఈ మూర్ఖుడికి ఆ విషయం అర్థం కాల. గురువుని అర్థం చేసుకుని గురువుని ఆనంద పెట్టడం, ఆ రకంగా ఉపాసన చేయడం అనేది మహాద్భుతమైన జ్ఞానం కలిగి పూర్వజన్మ సుకృతం ఉన్నవాడు తప్ప ఇంకొకటి ఎవడు చెయ్యలేడు చెయ్యలేడు అని చెప్పేశారు. ఈతడు సిద్ధి పొందలేకపోవడానికి అసలు కారణం అదే, గురుభక్తి లేదు వీడికి. అందువల్ల ఓసారి నమ్ముతాడు ఓసారి నమ్మడు, అలాంటి వాడికి ఎప్పుడూ మంత్రం పనికిరాదు. దేవతలంటే వేడపాడమా, నిజంగా దేవతలున్నారా, ఈ ఉపాసన పనికొస్తుందా, లేకపోతే ఇంకేదైనా ఉందా, ఈ గురువులు మోసం చేస్తున్నారేమో అనుకున్నవాడు జీవితంలో ఎప్పుడూ సుఖం పొందలేడు. ఈతడు అలాగే అనుకున్నాడు, ఎందరో మునీశ్వరులుంటే వాళ్ళని విడిచిపెట్టి వీణి పట్టుకున్నాను, ఏదో పనికి వాళ్ళని మంత్రం ఇచ్చినట్టున్నాడు, ఇక్కడికి వచ్చినా దరిద్రం విడిచిపెట్టలేదు, యోగం ఎవడూ తప్పించలేడు అనుకున్నాడు. నైమిషారణ్యం వచ్చినా నా దరిద్ర దేవతను అనే పట్టుకున్నట్టుందని బాధపడ్డాడు పాప. దుఃఖిస్తూ జపం చెయ్యలేడు, అలాగని మానలేడు, అలా ఏడుస్తున్నాడు, రోజులు గడుపుతున్నాడు. ఎంతలో మైత్రేయుడు ఇది వింటున్నాడు కదా, ఆయన అడిగాడు పరాశరుణ్ణి, ఏమయ్యా ఆశ్చర్యం, ధ్వజదత్తుడు కఠోర నియమంతో సంవత్సరం పాటు హనుమన్ మంత్రం జపించాడంటో, అయినా అతడికి ఎందుకు సిద్ధి కలగలేదు, సిద్ధి కలగకపోవడానికి గల కారణం ఏమిటి అని అడిగితే అప్పుడు చెప్పాట పరాశరుడు, నాయన అసలు రహస్యం చెబుతున్నాను విను, ధ్వజదత్తుడి యొక్క లోపం, అతడికి మొదట్లో దేవుడు అంటే భక్తి ఉంది, దైవాన్నే పూజించాలి అనుకున్నాడు, కానీ ఆ దైవాన్ని తీసుకొచ్చే మంత్రం మీద కానీ మంత్రం ఇచ్చిన గురువుని కానీ అతడు పట్టించుకోలేదు. ఎప్పుడూ కూడా గురువుని పూజించిన వాడికి మాత్రమే సిద్ధి కలుగుతుంది. ఎన్ని జన్మలెత్తినా గురువుని పూజించని వాడికి, మంత్రోపదేశ గురువుని సాక్షాత్తు దైవంగా భావించని వాడికి ఈ జన్మలో కాదు ఎన్ని జన్మలెత్తినా సిద్ధి కలగదు. ఇతడు పొద్దుటే లేవగానే ఒక్కనాడు గురువు గారిని తలుచుకోలేదు, దేవుణ్ణి సరాసరి పూజించాడు. అసలు మంత్రోపదేశం చేసిన గురువు కంటే ప్రత్యక్ష దైవం ఎవడు, అతన్ని తలుచుకోక నమస్కారం చేయక జపం చేసిన కారణం వల్లే ఈ బ్రాహ్మడికి మంత్రసిద్ధి కలగలేదట. విద్య నేర్పిన వాణ్ణి, మంత్రం ఉపదేశించిన వాడిని గురువు అంటారు. మామూలు చిన్న చిన్న పాఠాలు చెప్పేవాళ్ళని ఉపాధ్యాయులు అంటారు, అధ్యాపకులు అంటారు, ఉపన్యాసకులు అంటారు. కానీ మంత్ర విద్యలు వేదాది విద్యలు ఇలాంటి అద్భుతమైన విద్యలను ఉపదేశించే వాళ్ళని గురువులు అంటారు. గుశబ్ద స్వంధకార సత్ ఋశబ్దస్తన్నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. గు అంటే చీకటి, రు అంటే తొలగించుట, గురుహు అంటే చీకటిని తొలగించుట. ఏ రకమైన చీకటిని తొలగించుట? అజ్ఞానమనే చీకటిని తొలగించుట. భయంకరమైన అజ్ఞానం ప్రతిమానవుడి హృదయంలో పట్టి పీడిస్తూ ఉంటుంది. అలాంటి అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి విజ్ఞానం అనేటటువంటి త్రోవని వెలుతురుని చూపించే మహానుభావుడు గురువు అంటే, అటువంటి గురువుని పట్టించుకొని వాడికి మంత్రసిద్ధి ఎలా వస్తుంది? దేవత రూపధారిత్వాత్ శిష్యానుగ్రహ కారణాత్ కరుణామయమూర్తిత్వాత్ దేశిక కథిత ప్రియే. దేశికుడు అని కూడా గురువు గారికి పేరట. ఎందుకు దేశికుడు అన్నారో వర్ణించారు ఇక్కడ నిర్వచనం. దే అంటే దేవతారూపం ధరించినవాడు అని అర్థం. దేశికుడు అనగా దేవతారూపధారిత్వాత్, మొదట్లో దే ఉంది కదా, దేవతారూపం ధరించినవాడు అంటే గురువు సాక్షాత్తు దేవతారూపధారే. రెండవది సి అంటే శిష్యానుగ్రహ కారణాత్, శిష్యుని అనుగ్రహిస్తాడు కాబట్టి. మూడవది కాంటే కరుణామూర్తి. ఈ మూడు కారణముల చేత దేశికుడు ఆయన దేవస్వరూపుడు, శిష్యులను అనుగ్రహిస్తాడు, కరుణాస్వరూపుడు. అందుకే కరుణాస్వరూపుడు కాబట్టి శిష్యులు ఎన్ని అపచారాలు చేసినా, తనని కాదన్నా, పట్టించుకోకపోయినా, గురువాజ్ఞని ధిక్కరించినా గురువులు శిష్యుల్ని ద్వేషించిన కారణం అది. కరుణాస్వరూపులు కనుక పోన్లే పెచ్చపెనుగులు మనకెందుకు అని ఊరుకుంటారు, ఉదానశీలత్వంతో ఉంటారు. అంతేగాని నా మాట వినలేదు కాబట్టి నిన్ను చెప్పిస్తున్నాను శిష్య అని చీటికి వాటికి అనరు గురువులు. శిష్యుల్ని గురువులు చెప్పించారంటే ఇక అది పరాకాష్ట అనమాట. వాళ్ళు అన్ని అపచారాలు చేస్తే గాని చెప్పించరు. గురురేవ పరం దైవం, గురురేవ పరం తపః, గురురేవ పరం ధ్యానం, న గురోః అధికం భువి. గురువే గొప్ప దైవం, గురువు కంటే మించిన దైవం లేదు. అందుకే గురురేవ పరం దైవం అన్నారు. గురువు గారి కంటే మరొక గొప్ప దైవం ఈ సృష్టిలో లేడు. అసలు పరదేవత అంటే గురువే. ఆయనే నిజమైన శత్రువులను నశింపజేసేవాడు, కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యాలను జయించినవాడు. కేవలం ఉపాసన కోసం తప్ప ఇంక దేనికోసము ఆయన ఈ అరిషడ్వర్గాన్ని మనస్సులోనికి రానివ్వనివాడు. వాడు గురువు అంటే గురువే. అసలు మనం ధ్యానం చేయడానికి అర్హుడు. ముందు గురువుని ధ్యానం చేస్తే, ఆ తర్వాత పరమాత్మని ధ్యానం చేస్తే వాడు సిద్ధి పొందుతాడు. ఇక గురువు కంటే మన మేలు కోరుకునేవాడు ఈ సృష్టిలో మరొకడు లేడు అన్నారు. అందుకే నమ్మదగిన వాడు, నెత్తి మీద పెట్టుకోదగిన వాడు ఎవడన్నా ఉన్నాడు అంటే గురువే. అందుకని ఏమని చెప్పారు ఇందులో, నా గురువు అధికం భువి, గురువు కంటే గొప్పవాడు భూమి మీద మరొకడు లేడు, లేడు, లేడు. అందుకే గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపునిగా, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడిగా భావిస్తారు. లోకంలో మనకి గురుస్థుతులు ఉండనే ఉంది కదా. ఏమని చెప్పారు వరుసగా, గురుర్ బ్రహ్మ అంటే గురుదేవుడు బ్రహ్మస్వరూపుడు, సృష్టికర్త అయిన బ్రహ్మ ఎవరో గురువేవాడు. గురుర్ విష్ణుహు, గురువు అంటే ఈ సృష్టి చేసే బ్రహ్మ కంటే ఇంకో మెట్టు రెండో చెప్పారు, పోషించే విష్ణువు ఆయనే. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణుహు, గురుర్ దేవో మహేశ్వర, స్వయంగా లయం చేసుకునే మహేశ్వరుడు కూడా ఈ గురువే. మహేశ్వరుడు అని పిలువబడే ఆ దేవుడే గురువు అంటే. ఈ త్రిమూర్తులకు అతీతుడు పరబ్రహ్మ అంటే. అందుకే ఉన్నారు మొదట్లో త్రిమూర్తిత్మకుడు, క్రమంగా ఈ త్రిమూర్తులకు కూడా అతీతుడైన సగుణాలకు అతీతమైన నిర్గుణ పరబ్రహ్మ కూడా గురువే. అందుకే గురుహు సాక్షాత్ పరం బ్రహ్మ, ఆయన సాక్షాత్తుగా పరబ్రహ్మ, కంటికి కనిపించేటటువంటి పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ కనబడి ఈ పరబ్రహ్మ కనబడుతున్నాడు. తన అద్భుతమైన జ్ఞానంతో శిష్యులని బోధించి ఉత్తేజితుల్ని చేసి, జ్ఞానులను చేసి, వాళ్ళని గొప్ప మార్గంలో నడిపేటటువంటి దివ్యమైన తత్వం పరం బ్రహ్మ స్వరూపం గురువు అంటే. అందుకే ఉన్నారు తస్మై శ్రీ గురవే నమః. అటువంటి ఆ శ్రీ గురువు గారికి పరబ్రహ్మకొక్క నమస్కారం. అటువంటి గురువుని ఎవడు పూజించడో, గురుముఖంగా మంత్ర ఉపదేశం పొందిన తర్వాత ఎవరు వాడిని గౌరవించరో, గురువుని మనిషి కింద ఎవరు భావిస్తారో, ఇక వాళ్ళ జీవితంలో సుఖపడరని చెప్పేశారు. ఇక్కడ ప్రామాణికంగా చెప్పారు ఈ మాట, పదే పదే చూసి తీరవలసిన మాట. గురువుని మనిషిగా భావించిన వాడు, దేవతా విగ్రహం శిలగ, సరస్వతీదేవి విగ్రహం ఉన్నది పక్కన, ఈ సరస్వతీదేవి అమ్మవారు కాదు ఒట్టి విగ్రహమే ఎవడని అనుకుంటే వాడు ఎంత మూర్ఖుడవుతాడు. అక్కడ ఉన్నది విగ్రహం కాదు, మన నిగ్రహాన్ని నిలబెట్టడానికి ఆ విగ్రహ రూపంలో ఉన్న మహాశక్తి. ఆ జ్ఞానం లేకపోతే వాడు భ్రష్టుడు. గురువుని చూసినప్పుడు ఆ వీడు మనిషి అనుకున్నవాడు, విగ్రహం చూసినప్పుడు ఇది ఒట్టి శిలే, ఇందులో దేవతలు లేరు, ఒట్టి రాతి బొమ్మ అనుకున్న మూర్ఖుడు, తీర్థం చూడగానే ఆ ఇవి నీళ్లే, ఒట్టి స్నానం చేయడానికే పనికొస్తాయని భావించేవాళ్ళు. ఈ ముగ్గురు కూడా రౌరవ నరకం పొందుతారని చెప్పారు. పరాశరులు రౌరవ నరకం పొందాలంటే ఇలా భావించాలి. ఏకాక్షర ప్రదాతారం యో గురు నాభిమన్యతే సస్యయో నిశతం గత్వా చండాలత్వమవాప్నుయాత్. ఒక్క అక్షరం ఇచ్చినా గురువు గురువే అన్నారు. మంత్రం ఇచ్చేటటువంటి వాళ్ళు ఎన్ని అక్షరాలు ఇచ్చారన్నది మనకు అక్కర్లా. ఒక అక్షరమైనా మంత్రమే, పది అక్షరాలైనా మంత్రమే, ఒక్క అక్షరం ఇచ్చినా ఆ గురువుని ఎవరైతే ధిక్కరిస్తారో. ఏకాక్షర ప్రదాతారం, ఒక్క అక్షరం చెప్పినటువంటి గురువునైనా మనం గౌరవించి తీరాలి. అటువంటి గురువుని ఎవడు గౌరవించడో అటువంటి వాడు వరుసగా 100 జన్మలు కుక్క జన్మెత్తుతాట. సస్యయోనిశతంగత్వ, 100 జన్మలు కుక్క జన్మెత్తి ఆ తర్వాత చండాలత్వమ వాపునియత్, చండాలుడై పుడతాడు వాడు, మహాపాపం అన్నారు. అసలు గురుధిక్కారం కూడదుగాక, కూడదు. అందువల్ల గురువుగారు ఒక్క అక్షరం చెప్పినా పురాణాలలో ఒకసారైనా ఉచ్చారణ చేయించిన ఎప్పుడైనా మంత్రం ఇస్తే ఆ గురువుని హుంకరించడం తొంకరించడం అంటే 100 జన్మలకు ఒక్క జన్మ ఎత్తడం అనమాట. చక్కాల ఆ చుట్టుపక్కల తిరుగుతూ వీధుల్లో కాలెత్తి కనిపించిన రాయి మీదల్లా తిరుగుతూ ఉంటారట చివరి కొంతకాలం పాటు. ఇక 2వ శ్లోకం చెప్పారు. గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్య ఆజ్ఞాం గురోరపి అరణ్యే నిర్జరే దేశే భవతి బ్రహ్మరక్షస. గురువు గారిని ఎవరు హుంకరిస్తారో, గురువు గారిని ఎవరు హుంకరిస్తారో అటువంటి వాళ్ళంతా కూడా అడవిలో మంచినీళ్లు లేని ప్రదేశంలో బ్రహ్మరాక్షసులే పుడతారటండి. గురువుని హుంకారం చేయకూడదు, తుంకారం చేయకూడదు. ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి, గురువు గారు అసలు ఆజ్ఞాపించడమే కష్టం. ఒకవేళ గురువు గారు ఆజ్ఞాపిస్తే ఆజ్ఞని ఎవరు ఉల్లంఘిస్తారో, ఉల్లంఘ్య ఆజ్ఞాం గురోరపి, గురువు గారి యొక్క ఆజ్ఞని ఎవరు ఉల్లంఘిస్తారో అటువంటి వాళ్ళు అడవిలో, ఏ అడవిట, నీళ్లు పుట్టని అడవిలో, ఒక్క మనిషి కూడా దొరకని నిర్జన ప్రదేశంలో బ్రహ్మరాక్షసులే పుడతారట. అది గురుధిక్కారం చేయటం వల్ల వచ్చే నష్టం అంటే అది మహాపాపం అని చెప్పారు. ఇలాంటి శ్లోకాలు రాసుకోవాలి మనం. వాడు వీడు అనే తేడా లేకుండా ఈ సృష్టిలో ప్రతి వ్యక్తి ఆహారి కృష్ణుడే పూజిస్తే మనమెంత గురువుని పూజించడంలో, మనకి ఆ ఉపదేశం చేసిన గురువుని నెత్తి మీద పెట్టు పూజించవలసిందే అన్నారు. ఆ గురువుని హుంకరించిన, తుంకరించిన, గురువు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించిన అటువంటి వాళ్ళు అరణ్యంలో నిర్జన ప్రదేశంలో నిర్జలే దేశాండంలో మంచినీళ్ళు పుట్టం అన్నమాట. అక్కడ బ్రహ్మరాక్షసుడు అయిపోతాట. గురుశ్చ గురుపత్ని చ గురోర్ ప్రాత గురోసుత చత్వారయేతే సంపూజ్యాహ గురు బుద్ధ్యా విచక్షణై. ఎప్పుడూ కూడా కొన్ని నియమాలు ఉన్నాయండి. ఇదిగో కొంతమందిలో గుళ్ళలోకి వచ్చి నానా గందరగోళం చేస్తారే, వీళ్ళు కూడా కుక్కలై పుడతారని చెప్పారు. ఇందులో కావాలంటే శ్లోకం ప్రామాణికంగా ఉంది. దేవాలయాలలో ప్రశాంతంగా కూర్చోవాలి, ఉపన్యాసం జరుగుతూ ఉంటే దాన్ని పొరపాటు కూడా పాడు చేయకూడదు. కథ చెప్పారు కదా మనకి సుస్పష్టంగా, బ్రహ్మహత్యా పాపం అని చెప్పారు. నేను చెప్పిన మాట కాదు, హయగ్రీవుడి చరిత్రలో దేవీ భాగవతంలో వేదవ్యాసుల వారు అద్భుతమైన శ్లోకం రాశారు. నిద్రాభంగ కథాచ్ఛేదో దంపత్యోహ ప్రీతి భేదనం శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్యా సమం శృతమని. ఎవడైనా అలిసిపోయి నిద్రపోతూ ఉంటే ఆ నిద్రపోతున్న వాడిని బలాత్కారంగా లేపితే బ్రహ్మహత్యా పాపం వస్తుందట. పురాణాల్లో నిద్రపోతున్నవాడు లేపచ్చు పర్వాలా, మామూలుగా ఇంట్లో హాయిగా నిద్రపోతున్నవాడు లేపకూడదు. ఉపన్యాసానికి వచ్చి వచ్చే ముందు హాయిగా తినొచ్చి ఆ మత్తులో ఆ అని నిద్రపోయేవాళ్ళు కొంచెం వినమ్మా పురాణం అని ఇలా పొడవచ్చు డొక్కలో. ఉపన్యాసానికి వచ్చినప్పుడు నిద్రపోవాలి, ఇంటి దగ్గర నిద్ర సరిపోదు. ఇదేమన్నా నిద్రాస్థలమా, పరుపు లేకపోతేనే నిద్రపోతున్నారంటే ఇంటి దగ్గర పరుపు ఉంటే ఎలా నిద్రపోతారా అనిపిస్తే ఇంటి దగ్గర నిద్ర పట్టదట. వచ్చింది ఎప్పుడంటే గురువు గారు ఉపన్యాసం జోలపాటలో ఉండి జోచ్యుతానంద జోజోముకుంద అన్నట్టు పాట పాడుతూ ఉంటే ఇక్కడే నిద్రపోబుద్ధి వస్తుంది. అంచేత అలా నిద్రపోతున్నప్పుడేమో కానీ తక్కిన వేళల్లో లేపకూడదు. కథాచ్ఛేద ఇదిగో చెప్పారు. మంచి పురాణం రసపొట్టులో ఉండగా వచ్చి పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడు అటు ఇటు తిరిగితే వీళ్ళని డొక్కలో పొడిచి బయటికి గెంటేయమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ బాగు కోసం, లేకపోతే వాళ్ళు అనవసరంగా బ్రహ్మహత్యాపాపం పొంది నశించిపోతారు గనక. కాబట్టి వాళ్ళకు కూడా బ్రహ్మహత్యాపాపం తప్పదన్నారు. నిద్రాభంగ కథాచ్ఛేదో దంపత్యోహ ప్రీతి భేదనం, భార్యాభర్తలు కలిసి ఉంటే వాళ్ళని విడగొట్టిన వాళ్ళకు కూడా బ్రహ్మహత్యాపాపం వస్తుంది. శిశుమాతృ విభేదశ్చ, తల్లిని బిడ్డని వేరు చేసే వాళ్ళకు కూడా బ్రహ్మహత్యాపాపమే అని చెప్పారు. బ్రహ్మహత్యా సమం స్మృతం అని, అది బ్రహ్మహత్యాపాపం మహాపాపం. ఇవన్నీ నియమాలు. అలాగే ఇక్కడ ఇంకా అద్భుతమైన శ్లోకం చెప్పారు. గురుశ్చ గురుపత్నీచ గురోర్భ్రాత గురోస్సుత చత్వారయేతే సంపూజ్యాహ గురు బుద్ధ్యా విచక్షణై. ఎవరికైనా విచక్షణ జ్ఞానం ఉంటే, బుద్ధి ఉంటే, ఆ బుద్ధి ఉన్నవాడు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. అందులో ఒకటి ఏమిటంటే, ముందు గురువు గారిని పూజించి తీరాలి. గురువు గారు ఎంతటి వాడు, గురువు గారి భార్య కూడా అంతేట. అందుకని గురుపత్ని చ, గురువు గారు కావాలండి మీ పాదాలు చాలండి, మీ ఆవిడని మాత్రం డెప్ మీద కూడా బయటికి తింటేస్తామండి, ఆవిడని గౌరవించమండి అంటే వాడికి ఉపయోగం లేదట. గురువు గారితో సమానం గురుపత్ని అన్నారు. అందుకని గురుశ్చ గురుపత్ని చ, ఆ ఇద్దరు సమానమే, గౌరవించాలి. సాధారణంగా లోకంలో వచ్చే పెద్ద తెప్పలు ఇదే, గురువు గారిని నెత్తి మీద పెట్టుకుని గురువు గారి భార్యని మాత్రం అబ్బే నువ్వు పుల్లమ్మవి అల్లమ్మవి అంటే వాళ్ళకి ఏం పుణ్యం వస్తుంది, అది సగం. మూడవది గురువు భ్రాత, ఇంకా గురువు గారి సోదరుడు ఉంటాడు. గురువు గారండి మీకు మాత్రం కడుపు నిండా పెడతామండి, మీ అన్నయ్య గారికి మాత్రం సున్నం పెడతాం, మీకు అన్నం అంటే లాభంలా. గురువు గారి అన్నగారిని కూడా సోదరుని కూడా అలాగే చూడాలి. గురువు భ్రాత గురువస్వత గురువు గారి పిల్లలు కూడా అలాగే చూడమన్నారు. చెత్తవారయ్యేతే సంపూజ్య, ఈ నలుగురు కూడా సమానంగా పూజ చెయ్యడానికి అర్హులు, సమాన పూజ అర్హులు వీళ్ళు. అంటే మనం మన గురువుని ఎలా పూజిస్తున్నామో గురుపత్నిని అలా పూజించాలి, గురువు గారి అన్నగారిని అలాగే పూజించాలి, తమ్ముళ్ళని పూజించకపోయినా పర్వాలా, పెద్దవాళ్ళు కనుక. అందువల్ల గురువస్వత గురువు గారి పిల్లలను కూడా అలాగే పూజించాలి. అక్కడ ఈ నలుగురు కూడా గురువు ఎంతో అలాగే నలుగురు సమానం అని చెప్పేశారు. ఇది ఈ శక్తి లేకపోతే, ఈ జ్ఞానం లేకపోతే, గురువు గారి మీద గౌరవం లేకపోతే అటువంటి గురుభక్తి విహీనుడికి మంత్రసిద్ధి అవుతుందా? అవదవదు. దానికి ధ్వజదత్తుడే నిదర్శనం. గురువుని నిశ్చల భక్తితో పూజించలేదు, అతని మనస్సుని రంజింప చేయలేదు. ఒక్కనాడు సంవత్సరం పాటు జపంచేశాడు, రోజు ఎదురుగుండా గురువు ఉంటే ఒక్కనాడు కాళ్ళకి దండం పెట్టేటండి వాడు. ఆ కాళ్ళ కింద ఉన్న దుమ్ము నెత్తిమీద తీసుకున్నాడా? ఒక్కనాడు కాళ్ళు కడిగి నెత్తిమీద చల్లుకున్నాడా? ఇంకా వాడికి ఏం సిద్ధి అవుతుంది? వాడికి ఆ మంత్రం మామూలు అక్షరం అయిపోయింది, ఎందుకు పెరిగి రాకుండా పోయింది. ఇలా ఉండగా అదే కాలంలో గాలుడు అని పేరు కలిగిన ఒక పోయేవాడు ఉన్నట్టు పాపం. వాడికి ఏ జన్మలోనో అడవిలో తిరుగుతూ ఉండగా ఏ జన్మ పాపమో కానీ కుష్ఠరోగం వచ్చింది. ఒళ్ళంతా పుండు పడిపోయి వేళ్ళు కూడా ఊడిపోవడానికి సిద్ధంగా ఉంది, రసి కారిపోతున్నది. అబ్బబ్బబ్బా, వాడి శరీరం చూస్తే జుగుప్సగా ఉంది, అన్నం తినలేడు, పళ్ళు ఊడిపోతాయి, కళ్ళు కనిపించట్ల వికారం అయిపోయింది, ఏగలు పట్టపగలే జుమ్ జుమ్ అని ఉసిరి ఆ పుళ్ళ మీద వాడిని ఏడిపించేస్తున్నాయి. వాడికి భార్య సుతులు అంతా విడిచిపెట్టేసేట, రోగి స్టాండ్ దగ్గరికి వస్తే మనం ఎక్కడ పాడైపోతామని. దాంతో వాడు అడవుల్లో తిరుగుతూ కనిపించిన వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఎవడు కనిపిస్తే వాడు కనిపించిన వైద్యుడి వద్దకల్లా వెళ్ళాడు. అయ్యా రోగానికి మందు అన్నాడు. వాళ్ళు ఏవో మందులు ఇచ్చారు, తగ్గలేదు. ఎన్ని మందులు వేసినా కుష్ఠరోగం తగ్గడంలా. భరింపరాని ఈ మహావ్యాధికి బలైపోతూ ఏడుస్తూ నైమిషారణ్యం దగ్గరకు వచ్చాడు. ఇక మానవుల వల్ల కాదు, వైద్యుల వల్ల కాదు, ఔషధాల వల్ల కాదు ఈ రోగం తగ్గడం. ఒకటే మార్గం ఉన్నది. ఇక ఎవడైనా మంత్రవేత్త, ఏ దైవోపాసకుడు ఈ రోగం తగ్గించవలసిందే కానీ మరొకడెవడి వల్ల కాదని బాధపడుతూ ఆయన అనుకోకుండా నైమిషారణ్యం వచ్చాడు. అక్కడ చెట్టు కింద కూర్చుని, ఎందుకు వచ్చిందిరా దేవుడా, ఇక్కడికి వచ్చాను, ఏడాది అయ్యింది, మంత్రం లేదు, తంత్రం లేదు, ఫలించటం లేదు అని ఏడుస్తూ అటు ఇటు తిరుగుతూ, ఇదో గుళ్ళోకి వచ్చి కూడా వెర్రివాగుళ్ళు వాగేటటువంటి కొంతమంది ఉంటారే, నానా గందరగోళం చేస్తారు. అటువంటి పెద్ద జనంలాగా వీడు కూడా నానా బాధపడుతున్నట్టు, ఎందుకు వచ్చానరా ఇక్కడికి అని సరిగ్గా అలా బాధపడుతున్న ఆ ధ్వజదత్తుణ్ణి సిద్ధి పొందక, మంత్రోపాసనలో సిద్ధి పొందక బాధపడుతున్న ధ్వజదత్తుణ్ణి చూచాడు. అసలే వాడేమో ఏడుస్తున్నాడా, అంత పూర్వం దారిద్ర్యం, ఇప్పుడు మంత్రసిద్ధి లేక ఎందుకు అని ఏడుస్తుంటే అక్కడికి వెళ్ళి పలకరించేట నమస్కారం చేసి, అయ్యా తమరిని చూసితే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందండి, మహానుభావులు పండితుల్లో ఉన్నారు, గడ్డం పెరిగితే పండితులు ఆడ దృష్టిలో, కొంతమంది వేషంలో పండితుల్లో ఉంటారు, మంచి గడ్డం గిడ్డ పెంచుకొని నెత్తి మీద పెద్ద ముడి ఒకటి వేసి ఎంత శరీరం పెట్టుకుని బొట్టెట్టేసుకుని జాయ్ చక్రాంత కనగాని ఓహోహో ఏ మునీశ్వరుడు రవిడు అనిపిస్తున్నారు. వాడు నోరిపితే కంపండి అంటే కర్మగారు కొంతమంది ఇలా కళ్ళతో పెట్టుకుని మామూలుగా కనపడితే ఓ వీడేదో మామూలుగా ఉన్నాడు అనిపిస్తుంది, వేషం సగం ఆకర్షిస్తుందన్నారు. అందుకే కలియుగంలో బాగా వేషగాళ్ళు ఎక్కువైపోయారట, మామూలు మానవుడి కంటే మంచి సన్యాసి వేషం వేసుకుని పంగనామం పెట్టి గడ్డం గడ్డం పెంచేస్తే ఇక వాడిని చూడండి నెత్తి మీద పెట్టేసుకుంటారు, వాడికి విలువే విలువ. అలాగా వీడిని చూసి ఆయన దగ్గరకు వచ్చి వీడేదో గొప్పవాడు అనుకుని, విప్రోత్తమ నువ్వు మహానుభావుల్లో ఉన్నావు, గడ్డం గడ్డం బాగా ఉన్నది, అడ్డంగా పెరిగింది, మంత్రసిద్ధుల్లో ఉన్నావు, కిరాతకుడి నేను, గాలుడు అంటారు, కుష్ఠవ్యాధి పీడితుండయ్యాను, పూర్వజన్మలో చేసిన పాపం ఇప్పుడు అనుభవిస్తున్నాను, ఈ రోగం తగ్గడానికి ఏమైనా మంచి మంత్రం ఉంటే చెప్ప, ఏదన్నా ఔషధం కానీ మంత్రం కానీ తీర్థం కానీ ఉంటే చెప్ప, పూజ చేసి తీర్థమిస్తే రోగాలు తగ్గుతాయి అంటారు కొంతమంది అని వేడుకుంటే, అప్పుడు భయదత్తుడు అతని మాటలు విన్నాడు, విని నిరుత్సాహం పొందేట. పిచ్చాళ్ళు చాలామంది ఈ లోకంలో ఉన్నారని విన్నాను, నేనే పిచ్చాడు అనుకున్నాను, నాకంటే గొప్ప పిచ్చాడు దొరికేవాడు అన్నట్ట, నేనే పిచ్చివాడంటే నాకంటే గొప్ప పిచ్చివాడు దొరికేవారు అన్నాడు వాడు. చేసి వాడు తెల్లబోయేట, ఇదేమిటో ఇలా అంటున్నాడు అని. ఒరే నేను ఎవడో నీకు తెలియక నా దగ్గరకు వచ్చి రోగం తగ్గించమంటున్నావు వెర్రాడ, నేనే భయంకరమైన దారిద్ర్యం అనే దుఃఖంలో ఇరుక్కుపోయా. దారిద్ర దుఃఖం ఓ సముద్రం, ఆ సముద్రంలో మునిగి ఏళ్ల తరబడి ఏడుస్తూ ఇక్కడికి వచ్చి ఏదైనా ఉపాసన చేసి దారిద్ర్యం తొలగించుకుని సంపదలు పొందామనుకుంటూ అంటే నా వల్ల పనికి మాలినవండి ఏడుస్తున్నా, నాకే దిక్కు లేదు, ఇక నిన్నేం చేయను, తా దూరకు అంతలేదు, మెడకో డోలట. ఓ చోట ఓ చిన్న కన్నం ఉంది, ఈ కన్నంలో తవతలు కడితే మంచిదని చెప్పారట. కాశీలో చూసారా మీరు ఎప్పుడన్నా, అక్కడ మర్రి చెట్టు ఉంటుంది, ఆ స్వామివారి గుడికి వెళ్లే ముందు హనుమంతుడి దగ్గర, ఆ హనుమంతుడి దగ్గర గుడి దగ్గర పెద్ద వటవృక్షం పక్కన చిన్న సందు కన్నం, అందులో చుట్టూ ప్రదక్షిణ చేయగలిగిన వాడికి పునర్జన్మ ఉండదని పేరు. చాలా మంది పాపం దాంట్లో దూరి బయటికి రాలేక పెద్ద పెద్ద కొట్లు కదా దిక్కుమాల శరీరాలు, అంచేత బయటికి రాలేక ఇరుక్కుపోతూ ఉంటారు. ఇలా ఉంటే కాస్త బయటికి రావచ్చు, నేను బయటకు వచ్చాను కదా అని నాతో పాటు బయటకు వచ్చారు కొంతమంది వద్దామని, తీరా వచ్చారు ఒక ఆయనకి ఇంత బొద్ద అడ్డుపడిపోయి వెనక్కిరాడు ముందుకిరాడు, ఇక తల ప్రాణం తప్పొచ్చింది. ఆ చెట్టు నరకలేరు ఎవరు, అది నరికితే మహాపాపం. ఆ గోడకి రాయికి మధ్యలో ఇరుక్కుపోతే అతి కష్టపడి వెనక్కి లేగారు, జీవితంలో ప్రదక్షిణ చేయనన్నాడు ఆయన. ఎందుకు చెప్పొచ్చేది ఏంటంటే, ఆ సన్నని కన్నంలోంచి మనమే దూరాలంటే కష్టం కదా, అప్పుడు మెడకు డోలు కూడా కట్టుకుని దూరితే ఎలాగా. బ్యాండ్ మేళం వాడు వెనకటికి వచ్చాట, వాడే దూరలేడు, వాడికి పొట్ట వాడికి మెళ్ళలోనే డప్పు, ఈ డప్పు వేసుకుని డుముకు డుముకు డుముకొని మెళ్ళలో వేసుకుని వచ్చి అందులో దూరపోయాట. అందుకని అప్పటి నుంచి తా దూర కంతలేదు, మెడకు డోలు అని సామెత పుట్టింది. అలాగా నాకే దిక్కు లేక నా ఉపాసనా బలంతో నాకే తిండి లేక నేను ఏడుస్తూ ఉంటే నా దగ్గరకు వచ్చి రాగం తగ్గించండి అంటావు, ఏం తగ్గించమంటావు, నా దగ్గర ఏముంది అంట అడిగాను. అంటే ఆయన అన్నాడు, ఇదేంటండి ఇది నైమిషారణ్యం అన్నారు, ఇక్కడ మహాత్ములు ఋషులు ఉంటారట, ఇక్కడ వాళ్ళ దగ్గర ఉపాసనా బలాలు ఉంటాయట, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారని కొన్ని ఆశతో వచ్చానండి. మీరు కూడా మనిషి ఎలా ఉన్నా గడ్డం గడ్డం బాగుంది, దుట్టు బాగా పెరిగింది కనుక ఋషులు అనుకున్నానండి అన్నట్టు. నా మొహం గడ్డాన్ని మీసాన్ని చూసి మోసపోతారట పిచ్చివాడా, ఇదిగో నా వల్ల కాదు కానీ ఇంకెవండైనా పట్టుకో. అయితే ఒక్క విషయం, నేను చేసిన పొరపాటు నువ్వు చేయవు, ఇక్కడ ఎవరెవరు ఋషులు గొప్పవాళ్ళు నాకు తెలియదు. అక్కడ పుష్కరుడు అని ఒక ఆయన ఉన్నాడు, వాడు దొంగ సన్యాసి, దొంగ సన్యాసి దరసి, అసలు వాడంత దొంగలేడు, పాపాముడు వాడు. వాడు శిష్యుల్ని ఏదో బాగు చేస్తాడు అనుకుని ఎవరో చెబితే నేను నమ్మి వెళ్ళా, వాడి దగ్గరికి వెళ్ళకు,